కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నది. గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. ఆమెన్ అని ఉన్నవి. చదవబడలేకని భాగం నుంచి ప్రభు మనందరితో మాట్లాడినట్లుగా ఆత్మ సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ఏకీభవించండి. ప్రార్థనాంశాల్లో ఈ రాత్రి నిజామాబాద్ వికారాబాద్ ప్రయాణం, రేపు వికారాబాద్ సహవాసానికి శిక్షణా తరగతులు, ఆదివారం ఉదయం మందిరంలో పరిచర్య, సాయంత్రం 3వ వార్షికోత్సవం 2 దినాల పరిచర్య కొరకు ఈరోజు ఉపవాస ప్రార్థనలు అందరూ ప్రార్థన చేశారు. 2 దినాలు కూడా ప్రార్థించాల్సిందిగా కూడా జ్ఞాపకం చేస్తున్నాను. తిరిగి ఈ సోమవారం, మంగళవారం, బుధవారం పొంగల్ హాలిడేస్ రావటం వల్ల సోమవారం శ్రీశైలంలో ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ యొక్క ఆత్మీయ కార్యక్రమం ఏర్పాటు చేశారు. చాలా తక్కువ సమయంలో ప్రభు ప్రార్థనకు ఇచ్చిన సమాధానం ఇప్పటికే ఆశ్చర్యకరంగా కర్నూలు ఎలక్ట్రికల్ సహవాసం కట్టబడింది, అట్లాగే కొత్తగూడెం ఎలక్ట్రికల్ సహవాసం కట్టబడింది. వారి ప్రార్థనలు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అనేక మందిని కదిలిస్తూ ఉన్నాయి. చాలా ఆశ్చర్యకరంగా మనకు అవకాశం వచ్చింది. దాని కొరకే సిద్ధపడతా ఉన్నాం. దయచేసి ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. సోమవారం శ్రీశైలం ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్, అక్కడ ఎస్పీఎఫ్ కుటుంబాలు కూడా ఉన్నాయి. ఎస్పీఎఫ్ కుటుంబాలు అక్కడ ఆత్మీయ కళకు సిద్ధపడతా ఉన్నాం. అట్లాగే తర్వాత మంగళవారం, బుధవారం ఆ 2 రోజులు కూడా ప్రభు నడిపింపును బట్టి తిరిగి రావడమా లేకపోతే గృహదర్శనాలు అట్లా ప్లాన్ చేస్తున్నాం. 5 దినాలు ప్రయాణాలు, 5 దినాలు పరిచర్య, మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. దయచేసి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. సెంట్రల్ కాన్ఫరెన్స్ లోకి వచ్చిన అన్ని సహవాసాలకు ఆహ్వానం తెలియజేస్తున్నాము. నాయకులకు, కోఆర్డినేటర్స్ కి, కౌన్సిలర్స్ కి దయచేసి ఐడి మారుతుంది కాబట్టి మీ సభ్యులు సెంట్రల్ కాన్ఫరెన్స్ లోకి వచ్చేటట్లుగా మీరు బాధ్యత తీసుకుని నడిపించాల్సిందిగా కూడా జ్ఞాపకం చేస్తున్నాం. తలలో వంచండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధుడు ఏం తండ్రి, ప్రేమ కలిగిన దేవా, సర్వాధికారైన ప్రభు, మహిమ కలిగిన రాజా, నీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సంవత్సరం మీరు మాకు మరొక అవకాశంగా ఇచ్చారు. మా సొంత రాజ్యాలు కట్టుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి కాదు అని ఎరిగి మారు మనసు పొంది తీర్మానాలతో మీ పాదాల దగ్గరకు వచ్చాం. మీ రాజ్యం కట్టబడాలి ప్రభువా. మీరు ఆశిస్తున్నట్టుగా మనుషులు, ఆత్మలు రక్షింపబడాలి. దాని కొరకే మీరు మమ్మల్ని సిద్ధపరచండి, నడిపించండి. తెరవబడ్డ ప్రతి ద్వారాన్ని బట్టి మీకు వందనాలు. మూయబడ్డ ప్రతి ద్వారాన్ని తెరిచే దేవుడు అని కూడా నమ్మి స్తుతిస్తూ ఉన్నాం. 2025 మిషనరీల క్యాలెండర్ పరిచర్యలో అన్ని జిల్లాల్లో తీసుకొస్తున్న కదలికను బట్టి మీకు వందనాలు. అనేక మందిని ప్రభువా మీరు అంత్య దినాల్లో అనుదిన భక్తుల్లోకి నడిపిస్తున్నందుకు కూడా స్తోత్రాలు. రాత్రి ప్రయాణాన్ని మీ చేతులకు అప్పచెప్తున్నాం. రేపు ఎల్లుండు వికారాబాద్ వార్షికోత్సవం కొరకై ప్రభు మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం. మీ ఆత్మ చేత నడిపించండి. వికారాబాద్ సహవాసం ఒంటరి కత్తిగా ఎదుగు బొదుగు లేకుండా ఉంది. మీరు ఫలవంతంగా మార్చే దేవుడు అని మీ వైపు చూస్తూ బయలుదేరుతున్నాం. ఆశ్చర్యకరంగా మూయబడ్డ ద్వారాలు శ్రీశైలంలో మీరు తెరిచారు. వారిలో గొప్ప ఆశ పుట్టించారు, మాకును గొప్ప ఆశ పుట్టించారు. దేవా మీకు వందనాలు. మా ఆశను తృప్తిపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకుంటారని నమ్మి స్తుతిస్తూ శ్రీశైలం ఆత్మీయ కలయికను మీ చేతులకు అప్పచెప్తున్నాం. 5 దినాలు మావి కావు, మీరు మా కొరకు ఇచ్చారు. మీ పాదాల వద్ద సమర్పించుకొని మీ వైపు చూస్తూ ఉన్నాం. మీరు నడిపించండి. ప్రాముఖ్యంగా ఈరోజు మధ్యాహ్న ఉపవాస ప్రార్థనలు, ఉదయం సెంటర్ కాన్ఫరెన్స్ లో మీరు సహాయం చేశారు. తిరిగి సాయంత్రం మమ్మల్ని అందరినీ మీరు సమకూర్చారు. ఆత్మదేవ, మీ వైపు చూస్తూ ఉన్నాం, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం, మీ వాక్యపు తలంపుల కొరకు ఆశపడుతున్నాం. సెంటర్ కాన్ఫరెన్స్ లోకి వచ్చిన అన్ని సహవాసాన్ని మీరు బలపరచండి. ఉమ్మడి అగ్రికల్చర్ సహవాసాలు మీరు బలపరచండి. ఉమ్మడి హైదరాబాద్ సహవాసాలు మీరు బలపరచండి. ప్రభు, ఉమ్మడి ఏపీఎస్పి సహవాసాలు మీరు బలపరచండి. దయగల తండ్రి, సమయాన్ని ఉమ్మడి గుంటూరు సహవాసాలు మీరు బలపరచండి. సమయాన్ని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చండి. మీరు ఆధిపత్యం వహించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. నేను ఎలాంటి ఆటంకాలు తలెత్తడానికి వీల్లేదు. అపవాది ప్రతి క్రియను లయపరుస్తున్నాం. మీ కంచె ప్రకటిస్తూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో మరొకసారి ఈ ప్రత్యేకమైన సెంట్రల్ కాన్ఫరెన్స్ కి ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. మనం ప్రతి శుక్రవారం ప్రత్యేక రీతిలో శత్రువు అయిన సాతాను గురించిన ధ్యానాన్ని చేస్తా ఉన్నాం. అనేక విషయాలు ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రాముఖ్యంగా నూతన సంవత్సరానికి సంబంధించిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవడానికి ఆశపడతా ఉన్నాను. చదవబడ్డ లేఖన భాగం నిజంగా మనందరికీ గొప్ప పురుకొల్పునిచ్చే వాక్యం. ఆల్రెడీ నిన్న నూతన సంవత్సరం పాట, ఎస్ఎఫ్జే కొత్త పాట, వాగ్దానాల మీద పాట ఒకటి రిలీజ్ చేశాం. వాగ్దానాలను ఎట్లా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలో కొంచెం మీకు అర్థమైతే మీరు కూడా వాగ్దానాలు చేతపట్టుకొని గొప్ప కార్యాలు చూడడానికి మీకు ప్రయోజనకరంగా ఉంటుందని కొన్ని విషయాలు జ్ఞాపకం చేయడానికి ఆశపడుతున్నాను. చదివిన ఈ వాక్య భాగం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనంలో ఇలా రాయబడింది. దేవుని వాగ్దానాలు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నవి. ఇక కాదు, కూడదు, లేదు, అనుమానం, జరగదు అన్న మాటలు లేవు. ఎన్ని వాగ్దానాలు ఉన్నావో ఎన్నైనా అన్నియు క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నది. గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. ఆయనే దానికి మాట ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు, ఆయన నెరవేరుస్తాడు. కింద పుట్నోట్లో ఆమెన్ అని ఉన్నవి, వాగ్దానం ఆమెన్ అని ఉన్నవి, నెరవేర్తీరాల్సిందే. 18వ వచనంలో ఇంకొక మాట రాయబడింది, దేవుడు నమ్మదగినవాడు, గనుక మేము మీకు చెప్పిన వాక్యం అవునని చెప్పి కాదన్నట్లుగా ఉండలేదు. నమ్మదగిన దేవుడు, ఆయన మాటలు అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. పిల్లరా, మనం సంఘంలో మనం ఒక అలవాటు కలిగి ఉన్నాం. చాలా సంఘాల్లో క్యాలెండర్లు మనం పంచుతున్నాం. ఇది మనం ఏం ప్రారంభించింది కాదు, అన్ని సంఘాలు క్యాలెండర్స్ పంచుతారు. అన్ని సంఘాలు క్యాలెండర్స్ పంచుతూ క్యాలెండర్లో 365 రోజుల్లో రోజుకు ఒక వాగ్దానం రాస్తారు. చాలా బాగుంటాయి, చాలా బాగుంటాయి. రోజుకు ఒక వాగ్దానం రాస్తారు. కాస్త టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి క్యాలెండర్ వాగ్దానాలని మనకి, లేకపోతే వేరు వేరు వాగ్దానాలను నేటి వాగ్దానాలు అని కూడా వాట్సాప్లో రోజు అన్ని సంఘాల సేవకులు మాక్సిమం అందరూ కూడా వాళ్ళ విశ్వాసులకి అన్ని వాట్సాప్ గ్రూపులకి నేటి వాగ్దానాలు అని పంపిస్తున్నారు. అవి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి, ఆశాజనకంగా ఉంటాయి, నచ్చుతాయి. అవి నచ్చుతాయి. కాబట్టి 31st నైట్ చాలా మంది సంఘాల్లో వాగ్దానాలు తీసుకోవటం, వాగ్దానాలు కొరకు వెళ్ళటం అలవాటు చేసుకున్నారు. ఈవెన్ అక్కడ వచ్చే వాగ్దానాలు కూడా చాలా బాగుంటాయి. దేవుని మాటలు ఎంతో మధురంగా, ఎంతో తీయగా ఉంటాయి. కానీ ఈ రెండింగ్కి వచ్చేసరికి గత సంవత్సరం దేవుడిచ్చిన వాగ్దానం, సంవత్సరానికి ఒక వాగ్దానం అంటే పర్లే, ఇప్పుడు మనకు 365 రోజులు క్యాలెండర్ ప్రకారంగా వాట్సాప్ గ్రూప్ లో వచ్చేదాని ప్రకారంగా రోజుకొక వాగ్దానం, రోజుకొక వాగ్దానం అంటే మీరు ఆయన మాట ఇచ్చాడు, ఆయన మాట తప్పిపోదు, ఆయన వాగ్దానం అవునంటే అవునంతే, ఆయన చెప్పిన వాగ్దానాలు ఎన్నైనా అవన్నీ అవును అంతే, నెరవేరు తీరాల్సింది అన్నట్టుగా ఉన్నాయి. ఉదయాన్నే క్యాలెండర్ లో వాగ్దానం చదివాను, ఉదయాన్నే వాట్సాప్ గ్రూప్ లో వాగ్దానం చదివాను, రాత్రి అయ్యింది ఇంకా నెరవేరలేదు అన్న అనుభవం మాత్రం చాలా మందికి కలుగుతుంది. అదేంటి, వాగ్దానం ఇచ్చాడు కదా, జరగాలి కదా, మళ్ళా తెల్లారితే ఇంకొక వాగ్దానం వచ్చి పడుతుంది. వాగ్దానాల మీద వాగ్దానాలు వస్తున్నాయి, నెరవేరిపోయి పెద్ద ప్రశ్నార్థకం అయిపోయింది. కొంచెం కొత్త విశ్వాసులు, నూతన విశ్వాసులు బైబిల్ చదవకుండా ఆ వాట్సాప్ గ్రూప్ లో వచ్చే వాగ్దానాలు, ఈ క్యాలెండర్ లో ఉన్న వాగ్దానాల మీద విశ్వాస జీవితాన్ని కట్టుకోవడానికి ట్రై చేస్తే మాత్రం చాలా భంగపడతారు. బైబిల్ నిజం కాదేమో, బైబిల్ దేవుని వాక్యం కాదేమో, బైబిల్ దేవుడు మాట ఇచ్చి తప్పిపోతాడేమో, చెప్పి చేయకుండా ఉంటాడేమో అన్న అవిశ్వాసంలోకి, అల్ప విశ్వాసంలోకి వెళ్ళిపోయే ప్రమాదం అన్ని విధాలుగా ఉంది. అంతే కదా, మాటిచ్చి నెరవేర్చకపోతే ఎట్లా, దేవుడు అంతటోడు మాట చెప్పి మాట నెరవేర్చకపోతే ఎట్లా, అది పెద్ద ప్రశ్న అయిపోతుంది. కాబట్టి నేను దేవుని వాక్యంలో నుంచి వాగ్దానాలను ఎట్లా చూడాలి, వాగ్దానాలను ఎట్లా చూడకూడదు అన్నవి కొన్ని మెలకువలు వాక్య వెలుగులో నుంచి పంచుకోవడానికి ఆశపడతా ఉన్నా, పంచుకోవడానికి ఆశపడతా ఉన్నా. మనం ముందుకు కొనసాగుదాం. లూకా సువార్త 4వ అధ్యాయాన్ని చదవాలి. నాలుగవ అధ్యాయంలో చాలా చక్కటి మాట మనకు అర్థం కావాల్సిన మాట. లూకా సువార్త 4వ అధ్యాయము 10-11 వచనాలు చాలా చక్కటి మాట. 10, నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారిని చేతులతో ఎత్తుకుందురు అని రాయబడి ఉన్నదని చెప్పాను. అద్భుతమైన వాగ్దానం. ఎంత బాగుందంటే, నీ పాదానికి రాయి తగలదు, ఎప్పుడూ తగలదు, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా ఆయనని చేతులతో ఎత్తుకుంటాడు. అంతేకాదు, 10వ వచనం, గార్డియన్ ఏంజల్స్ వస్తారు నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. దూతలు నిన్ను కాపాడుతారు, దేవుడు నిన్ను కాపాడుతాడు, నీ పాదం రాయికి తగలదు. ఇది వాగ్దానం. మరి నన్నేం చేయమంటావు, నువ్వేం చేస్తావంటే 9వ వచనం, ఏం చేయాలి మనం, ఈ వాగ్దానం ఉంది కాబట్టి, పిమ్మట ఆయన యెరూషలేమునకు తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలవబెట్టి, నువ్వు దేవుడు కుమారుడవైతే ఇక్కడి నుంచి కిందకు దూకే. ఎందుకు దూకేమంటున్నానంటే, నీకు ఒక ప్రామిస్ ఉంది. నీకు ఎలాంటి ప్రామిస్ ఉందంటే, నువ్వు దూకినా నీ కాలు రాతికి తగలకుండా ఆయన పట్టుకుంటాడు, కాపాడతాడు. నువ్వు దూకితే ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, వాళ్ళు వచ్చి నిన్ను ఎత్తి పట్టుకుంటారు. వాగ్దానం ఉంది, దూకు అన్నాడు ఎవరు, సాతాను. వాగ్దానం నిజం కాదా, నిజమే. ఉందా, ఉంది. ఎందుకు లేదు, 91వ కీర్తన మనకు అర్థం కావాలి. 91వ కీర్తనలో వాగ్దానం ఎంత బాగుంటుందో. 11వ వచనం, అందరికి బాగా ఇష్టమైన కీర్తన అండి ఈ కీర్తన. 11వ వచనం, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించిన, సేమ్ టు సేమ్ అదే మాట్లాడాడు. అక్కడే ఉంది. లూకా సువార్త 4:30 ఆ మాటే ఉంది. నీ దగ్గరికి గార్డియన్ ఏంజల్స్ వస్తారు, నీ దగ్గరికి గార్డియన్ ఏంజల్స్ ని పంపిస్తాడు, వారు నీ మార్గం అంతట్లో నిన్ను కాపాడతారు, నీకు దేవదూతల ప్రొటెక్షన్ ఉంటుంది. చాలా మంది ఈ మాట బాగా నచ్చుతుంది. ప్రయాణాలు చేస్తున్నప్పుడు అయ్యా మేము వెళ్తున్నాం, నీ బంగారు దూతల్ని కావలి ఉంచుతానన్న ఉంచు. మేము బయటికి వెళ్తున్నాం, మా పని మేము చేసుకోవడానికి వెళ్తున్నాం, నీ వాగ్దానం నెరవేర్చు, నీ దూతను పంపించు. అది మనం అడిగేది. అందుకే మరి ఆ మాట అన్నాడుగా ఆయన. రెండో మాట కూడా వాస్తవమే. 12 నువ్వు బయటికి వెళ్తే దూతలు వస్తే దూతలు ఏదో వచ్చారు ఉన్నారు అన్నట్టుగా ఉండరు. ఎంత అలర్ట్ గా ఉంటారంటే, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. అది దూతలు మనం చూస్తున్న సెక్యూరిటీ వాళ్ళలాగా అంత అజాగ్రత్తగా ఉండరు. చాలా అలర్ట్ గా ఉంటారు. ఏగవాళ్ళెవరు. అది వాగ్దానం, భలే ఉంది. కానీ ప్రశ్న ఏంటంటే, 91 కీర్తనలో వాగ్దానం ఉంది, సాతాన్ అదే వాగ్దానాన్ని అచ్చంగా అదే తీసుకొచ్చి ఉంది కదా అని చెప్పాడు. ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు దూకలేదు, అది ప్రశ్న. అప్పటికేమన్నాడు, నువ్వు దేవుడు కుమారుడు అయితే, నీకు దేవుడి మీద నమ్మకం ఉంటే, నీకు విశ్వాసం ఉంటే, నువ్వు వాగ్దానాన్ని నమ్ముతా ఉంటే, నువ్వు వాక్యం సత్యమని నమ్మితే ఉందగా దూకు అన్నాడు. మరి ఎందుకు దూకలేదు యేసుక్రీస్తు ప్రభు? ఎందుకు దూకలేదు అంటే, ఇంకొక మాట ఉంది కింద ప్రభు మాట్లాడుతున్నారు. లూకా సువార్త 4:12. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువుని శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. ఆయన వాగ్దానం ఇచ్చింది నెరవేరుతాదా లేదా అని పరీక్షించడం కోసం కాదు, దేవుని టెస్ట్ చేయడం కోసం కాదు. దేవుడు చెప్పింది నమ్మాలి. నమ్ముతున్నప్పుడు ఆయన అన్నాడు కాబట్టి దేవదత్తుల కాపుదల ఉంటుంది, ఆయన అన్నాడు కాబట్టి ఏ ప్రమాదం కలగకుండా, రాయి పాదము రాతికి తగలకుండా వాళ్ళు కాపాడుతారు. అన్నావు నిజమా కాదా అని మాత్రం పరీక్షించకూడదు, దేవుణ్ణి విశ్వసించాలి తప్ప శోధించకూడదు అని చెప్పి ఆయన కండిషన్ మాట్లాడాడు. యేసుక్రీస్తు ప్రభు కండిషన్ మాట్లాడాడు, శోధించకూడదు, నమ్మాలి, అప్పుడు కాపుదల ఉంటుంది. వాడేమంటాడు, నీకు నమ్మిక ఉంటే దూకి శోధించు, జరుగుద్దో లేదో చూడు. పిల్లరా, నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే, వాక్య వాగ్దానాలను మనం అచ్చంగా ఎక్కడెక్కడో కండిషన్స్ పెట్టుకోవాల్సిన పని లేదు. వాక్య వాగ్దానాలను వాళ్ళు ఏం చేశారంటే, క్యాలెండర్లో స్పేస్ తక్కువ ఉంటారు. క్యాలెండర్లో ఒక డేట్ ప్యాడ్ కింద వాక్యం రాయాలంటే, అది పైగా బాగా కనిపించాలి, పెద్ద అక్షరాలతో కనబడాలంటే వాక్యాన్ని ట్రిమ్ చేయాలి. ట్రిమ్ చేసేటప్పుడు ఏమి ట్రిమ్ చేస్తారంటే, మనం ఏం చేయాలో అన్నదాన్ని ట్రిమ్ చేస్తారు, దేవుడు ఏం చేస్తాడు అన్నదాన్ని మాత్రమే ఉంచుతారు. మనం ఏం ట్రిమ్ చేస్తే మనకి ఏది బాగుంటుందో అది ఉంచుతారు. మన రెస్పాన్సిబిలిటీని ట్రిమ్ చేస్తారు, దేవుని ప్రామిస్ని మాత్రం ఉంచుతారు. అర్థం ఏంటంటే, దేవుడు వాగ్దానాలు చేసినప్పుడు మాక్సిమం బైబిల్ ప్రామిసెస్ అన్ని కూడా అవి ఎవరికి పడితే వాళ్ళు తీసుకునేవి కావు. ఎవరైనా తీసుకోవాలంటే ఆయన ఒకడ ఒక కండిషన్ పెడతాడు. ఫెస్టివల్ సీజన్లో సూపర్ మార్కెట్ బయట సేల్స్ ధమాకాలు పెడతారు. 30%, 50%, 60%, 80% ఆఫర్. 80% ఆఫర్ అన్నది మాత్రం బాగా కనబడుతుంది, మిగతా అవన్నీ కనబడవు. లోపలికి వెళ్ళిపోయి 80% ఆఫర్ అని అన్నారు కదా, నాకు 80% ఇవ్వండి అని చెప్పి అడిగితే, అబ్బే అట్లా కాదు సార్, దీని మీద ఆఫర్ లేదు. అదేంటి బయట పెట్టావుగా? బయట పెట్టినాను కానీ కింద ఇంకోటి రాశాం సార్, కొంచెం మీరు చూసి ఉండరు. ఏమి రాశామంటే, టిఎంసి అప్లై అని రాశాం, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. షాపులు అన్ని 80% అని కాదు, షాపులు అన్నిటికీ డిస్కౌంట్ ఉందని కాదు, మా దగ్గర పాత స్టాక్ ఉండిపోయింది, ఆ పాత స్టాక్ మీద మేము డిస్కౌంట్ ఇస్తున్నాం, అవన్నీ మీకు అక్కడ టిఎన్సి అన్న దాంట్లో కవర్ అయిపోతాయి అని చెప్పి మనకి జలక్కిస్తారు. అర్థం ఏంటంటే మనకి ఊరికనే అన్ని వచ్చేస్తాయి అనుకోవద్దండి, ఇది ఒక్కడు కొంచెం మీరు సీరియస్ గా తీసుకోండి. ఈ మధ్య మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వాళ్ళు అన్ని మొబైల్ ఫోన్లకి ఒక కామన్ గా కరోనా సమయంలో పెట్టినట్టుగా వాయిస్ అలర్ట్ పెట్టేశారు. అపరిచితమైన వ్యక్తులు ఎవరైనా సరే మిమ్మల్ని అడిగితే నమ్మొద్దు, ఇది సైబర్ నేరగాల పని కావచ్చు. ఎందుకు సైబర్ నేరగాల కోసం అంత ప్రభుత్వం అంత ఎక్కువగా ఆలోచించాల్సి కాలక్యూని పెట్టేశారంటే మనకి ఫ్రీగా వచ్చేస్తుంది అంటే మాత్రం ఎందుకు ఫ్రీగా వస్తుంది అన్న కామన్ సెన్స్ లేదు. ఫ్రీగా ఎందుకు వస్తుంది? వాళ్ళెవరు మనకెందుకు డబ్బులు ఇస్తారు? వాళ్ళు మనల్ని ఎందుకు అడుగుతున్నారు? ఆ కామన్ సెన్స్ ఏమీ లేదు, ఆ కామన్ సెన్స్ ఏమీ లేదు. ఒక ఆయన ఫోన్ చేశాడు రీసెంట్, ఈ వీకే. నాకు ఆయన చాలా తక్కువ పరిచయం. ఆయన ఫోన్ చేశాడు, హాయ్ హలో అన్నాడు. పెద్ద ఆయన కదని చెప్పి హలో అన్నాను. నాకు డబ్బులు కావాలి పంపిస్తారా అని అడిగాడు. నాకు అర్థం కాలేదు, మనిషి మరీ ఘోరంగా ఉన్నాడు, హాయ్ హలో అని చెప్పి డబ్బులు అడుగుతున్నాడు. సర్లే ఈయన కోసం మనం ఎందుకు పొరపాటు చేసుకోవాలని చెప్పి నేను కామ్గా ఉన్నాను. 2 రోజుల తర్వాత వాళ్ళ కొడుకు ఫోన్ చేశాడు, అన్న నాన్న నెంబర్ హ్యాక్ అయ్యింది, ఇట్లాగా వాట్సాప్ లో పెట్టి చాలా మందిని డబ్బులు అడిగారట, అందులోంచి వాళ్ళ డబ్బులు కూడా పంపించారంట అని చెప్పి తర్వాత చెప్పాడు. అసలుకి ఎందుకు అడుగుతారు డబ్బులు ఊరకనే? పో నీకెందుకు డబ్బులు ఊరకనే ఇస్తారు? నీకేం పని? ఊరకనే ఎందుకు వస్తుంది అనుకో, అంత ఊరకనే వస్తే బాగున్ను. నిజంగా అది సైబర్ నేరగాలు బాగా వాడుకుంటున్నారు. బైబుల్ దగ్గర కూడా మనకి ఏమర్థం అవ్వాలంటే వాగ్దానం భలే ఉంది కానీ అందరికీ కాదు, అక్కడ ఏదో దేవుడు పెట్టుంటాడు, వాళ్ళకే ఇది వర్తిస్తుంది, ఏం చేస్తే ఆయన ఇది చేస్తానన్నాడు అని కనీసం ఆ కండిషన్ చదవడానికి ట్రై చేయాలి. అది మీ వాగ్దానాల కార్డులో ఉండదు, మీ వాట్సాప్ వాగ్దానంలో కూడా ఉండదు. ఏమైపోయిందంటే బైబిల్ను పక్కన పెట్టి వాట్సాప్ లో వాగ్దానాలతో బతికేసే భయంకరమైన దినాలు, బైబిల్ని పక్కన పెట్టి క్యాలెండర్లో ఉన్న వాగ్దానాల మీద బతికేసే భయంకరమైన దినాలు. ప్రమాదం, చాలా ప్రమాదం. వాక్యానికి దూరం అయిపోయే పరిస్థితులు, వాక్యానికి దూరం అయిపోయే పరిస్థితులు. అది సాతాను మోసం, అది సాతాను మోసం. కాబట్టి పిల్లరా, మనకి ఏమర్థం అవ్వాలంటే దేవుడి వాగ్దానాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ అవును ఆమెన్ అన్నట్లుగానే ఉన్నాయి. దేవుని వాగ్దానాల్లో ఏది పొలిపోదు. ఆయన నమ్మదగిన వాడు, అవునని చెప్పి కాదనేవాడు కాదు. కానీ ఎందుకు నాకు నెరవేరటం లేదు అన్నది ఒకవేళ నీకు ఆశ ఉంటే, దేవుడి మాట మీద నమ్మకం ఉంటే, వాగ్దాన కార్డుని తీసుకొచ్చి బైబిల్లో ఆ పోర్షన్లో పెట్టి పైన ఏముంది కిందేముంది చదవటం అలవాటు చేసుకుంటే తప్పకుండా క్లారిటీ వస్తుంది. మనం దాన్ని క్యాప్చర్ చేయొచ్చు, ఆ వాగ్దానాన్ని సొంతం చేసేసుకోవచ్చు. మచ్చుకు ఎలా ఉంటాయో వాగ్దానాలు, వాటిని సాతాను ఎట్లాగా ట్రిమ్ చేసి మన చేతిలో పెడుతున్నాడు. ట్రిమ్ చేసి మన చేతిలో పెట్టిన తర్వాత చూసావా, బైబిల్ నమ్ముతున్నావు, నెరవేరడం లేదు, దేవుడు అబద్ధకుడు, ఆయన మాట ఇస్తాడు గాని మాట నెరవేర్చడు, అబ్బే బైబిల్ ఏదో స్పెషల్ అనుకోకు, అంత సీరియస్ గా తీసుకోకులే అని చెప్పి మెల్లగా 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 విశ్వాసంలో నీరు గార్చే ప్రయత్నం వాడెప్పుడూ చేస్తాడు. వాడి పనే అది, మోసగాడు, అబద్ధాల కోరు, అబద్ధాలకు జనకుడు. అలాగని చెప్పి కంప్లీట్ గా 100% అబద్ధం చెప్పడు. 100% అబద్ధం చెప్తే ఓ ఎలా మాకు అర్థమైంది నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అంటాం. వాడేం చేస్తాడు మేధావి, 50% నిజం, 50% అబద్ధం. ఒక ఆయన అన్నాడు, అన్న 100% అబద్ధం వాళ్ళ కలిగే నష్టం కన్నా 50% అబద్ధం వల్ల ఎక్కువ నష్టం ఉంటుంది అన్నాడు. ఎందుకంటే నమ్మేస్తాం. పైన ఏమో గిఫ్ట్ ప్యాక్ అందంగా ఉంది. రీసెంట్ గా పెద్ద కేసు జరిగిందండి, పెద్దగా జరిగింది. ఆన్లైన్ లో పార్సిల్ చేశారు, పార్సిల్ ఓపెన్ చేసి చూస్తే డెడ్ బాడీ వచ్చింది పార్సిల్లో. దాని మీద కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. పైకేమో బాగుంది, లోపడేమో లోపల డెడ్ బాడీ ఉంది. కాబట్టి పైకి బాగుంటాయి అబ్బా సాతాన మాటలన్నీ, పైకి చాలా బాగుంటాయి. ఆదాం మొగల దగ్గరకు వచ్చి కూడా అదే చెప్పాడు, తింటే దేవతలు అయిపోతారు, తింటే మీ కళ్ళు తెరవబడతాయి, తింటే అద్భుతంగా ఉంటది. అవును, ఎంత అద్భుతంగా ఉందో, మొత్తం నాశనం అయిపోయింది. కళ్ళు తెరవబడ్డాయి, తెరవబడ్డాయి, నిజమే, సగం నిజమే. దేవతలు అయిపోతారా? అవల దేవతలు ఎక్కడయ్యారు? ఉన్న మహిమను పోగొట్టుకున్నారు. అబద్ధం, నిజం ఉంది, అబద్ధం ఉంది. కాబట్టి 50-50 మిక్స్డ్ ట్రూత్, హాఫ్ ట్రూత్. కాబట్టి బైబిల్ వాక్యాలే చెబుతారండి, బైబిల్ వాక్యాలే. మీ చేతిలో ఉన్న వాగ్దానాలన్నీ బైబిల్ వాక్యాలే, కానీ నెరవేరవు. ఎందుకు నెరవేరవు అంటే అది సగం సత్యం, మిగతా సగం ఎక్కడ ఉంది? బైబిల్లో ఉంది. మరి ఎందుకు ఆ మిగతా సగం తీసుకురాలేదు? అది అది రెండు కనెక్ట్ చేస్తే ఫుల్ఫిల్ అయిపోద్ది. కనెక్ట్ చేస్తే ఇంకేముంది? నువ్వు బలమైన విశ్వాసం అయిపోతావు. కాబట్టి కనెక్ట్ చేయకూడదు. కనెక్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది అర్థం కావడానికి మర్చిపోయి మాటలు మీ జ్ఞాపకాన్ని తీసుకొస్తాను. కీర్తన గ్రంథము మొదటి కీర్తనలో ఒక అద్భుతమైన వాగ్దానం ఉంది, ఒక అద్భుతమైన వాగ్దానం ఉంది. కీర్తన గ్రంథము మొదటి కీర్తన 3వ వచనం అండి, చదివితే భలే ఉంటది. అతడు నీటి కాలువల యోరం నాటబడినదై, మేబీ అందరు కంఠస్థ వాక్యం అనుకుంటారు, వచ్చేసింటది వాక్యం బాగుంటది. అతడు నీటి కాలువల యోరం నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అబ్బా పచ్చటి చెట్టులా ఉంటది జీవితం, 3 పూలు 6 కాయలు, పచ్చటి చెట్టులా ఉంటది జీవితం. అది వాగ్దానం. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును. 2వ మాట ఇంకా బాగుంటది, అతడు చేయినదంతా సఫలమగును, పట్టిందల్లా బంగారు. ఏం చేసినా లాభాలే, ఎందులో చేయబెట్టినా లాభాలే, పట్టిందల్లా బంగారు. అతడు చేయినదంతా సఫలమగును, భలే ఉంది. కానీ మీరు ఈ వాక్యాన్ని పట్టుకొని నేను చేసేదల్లా సఫలం అవుతుందని చెప్పి మీరు ట్రై చేస్తే ఫెయిల్ అవుతారు, ఫెయిల్ అవుతారు, విశ్వాసం పోతుంది. నమ్మాను కానీ జరగలేదు, నమ్మకం పోయింది అంటారు. ఎందుకు అలా జరిగింది? దీన్ని ఏమంటామంటే ఈ అధ్యాయాన్ని 1 నుంచి 6 వచనాల్లో మొత్తం చదవాలి. బైబిల్ రాసేటప్పుడు దేవుడు ఇచ్చేటప్పుడు అధ్యాయాలకు ఇవ్వలేదు, వచనాలకు ఇవ్వలేదు, తర్వాత విడదీశారు. ఆ విడదీసిన వాక్యాలు కూడా కొంచెం వాళ్ళు ఏం చేశారంటే దీన్ని విడదీయకూడదు, పారాగ్రాఫ్ కింద ఉంచాలని చెప్పి పారాగ్రాఫ్లు చేశారు. మనం దాన్ని ఏం చేశామంటే ఇంకా విడదీసి ఇంకా విడదీసి ఇంకా విడదీసి ఇదిగో ఇది నచ్చింది అంతే, అదొక్కటే పట్టుకో. తల తోక కత్తిరించేస్తే, తలా తోక కత్తిరిస్తే ఏం పొందుకోలేము. కాబట్టి 3వ వచనం మధ్యలో ఉన్న దాన్ని మధ్యలోంచి ఎట్లా తీసేసుకుంటావు? మధ్యలో ఉన్న వాక్యాన్ని పై వాక్యాలు కింద వాక్యాలతో కనెక్ట్ చేయాలి. పై వాక్యం మొదటి కీర్తన మొదటి కీర్తన 2వ వచనాన్ని చదివితే అతడు అని 3వ వచనంలో మాట్లాడుతున్నాడు. అహు అన్నాకాడ, అతడు అన్నాకాడ, ఎవరు అతను, ఎవరికి ఈ వాగ్దానం, ఎవరి విషయంలో నెరవేరుతుంది ఇది? 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలంలో వారు నాటబడ్డ చెట్టులా పచ్చగా ఉంటాడు. ఎవరు, ఎవరికి వాగ్దానం అంటే ఎవరు దేవుని వాక్యం అన్ని ప్రేమిస్తారో, దేవుని వాక్యాన్ని చదువుతారో, దాన్ని ధ్యానిస్తారో. ధ్యానించటం ఎప్పుడు? డే అండ్ నైట్ వాక్యాన్ని మదిలో ముద్ర వేసుకొని, వాక్యాన్ని సిచ్యువేషన్కి అప్లై చేసుకొని, వాక్యాన్ని పాదానికి దీపముగా, వాక్యాన్ని త్రోవకు వెలుగుగా, వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడతారో వాళ్ళని ఏమన్నాడంటే నీ జీవితం పచ్చడి చెట్టులా ఉంటుంది. నువ్వు పట్టిందల్లా నేను దీవిస్తాను. ఆ వ్యక్తి కోసం మాట్లాడుతున్నాడు ఇది. రెండవ వాక్యం ఏమంటుందంటే, ఈ పని నువ్వు చేస్తే నీ జీవితం పచ్చగా ఉంటది. ఏ పని? దేవుని ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించడం అలవాటు చేసుకుంటే దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. అది ఈ వాగ్దానం మూడవ వచనంలో ఉంటే, రెండవ వచనంలో కండిషన్ ఉంది. మొదటి వచనంలో ఏముంది? మొదటి వచనంలో కూడా చాలా విషయాలు ఉన్నాయి. రెండవ వచనం ఏం చేయకూడదు అని చెప్పింది, మొదటి వచనం ఏం చెయ్యాలి అని చెప్తున్నాడు. ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు? రెండవ వచనం, మొదటి వచనం ఏం చెయ్యాలి, రెండవ వచనం ఏం చేయకూడదు, మొదటి వచనం చదవాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక. దేవుని నమ్మని వారు లోకస్తులు మేబీ మేధావులుగా పిలవబడొచ్చు గాక, సినిమా యాక్టర్లు లేకపోతే క్రికెట్ స్టార్లు, పాపులర్ పర్సనాలిటీస్, వాళ్ళందరూ దేవుణ్ణి నమ్మిన వారేమి కాదు. కాదు, వాళ్ళు చెప్పేది, వాళ్ళు చెప్పే అబద్ధాలు, వాళ్ళు చెప్పే అబద్ధాలు, వాళ్ళు చెప్పే ఆలోచనలు, వాటిని ఫాలో అవ్వద్దు. ప్రాముఖ్యంగా మొదటి అధ్యాయం ఏమో దుష్టుల కొరకు నీతిమంతుల కొరకు కాంట్రాస్ట్. దుష్టులు దేవుని ఎరగనవారు, నీతిమంతుడు దేవుని ఎరగనవారు. నువ్వు ఎవరి ఆలోచన ప్రకారంగా జీవిస్తున్నావు? నీ జీవితాన్ని డ్రైవ్ చేస్తుంది ఏ ఆలోచనలు? దేవుని ఆలోచన అయిన వాక్యం నేను డ్రైవ్ చేస్తుందా? లోకంలో దేవుని ఎరగని జనం యొక్క ఆలోచన డ్రైవ్ చేస్తున్నాయా? ఏది నేను డ్రైవ్ చేస్తుంది? దేని ప్రకారం నువ్వు నడుస్తున్నావు? ఒకవేళ ఈ మూడవ వచనంలో ఉన్న వాగ్దానం నీ జీవితంలో నెరవేర్పు చూడాలంటే, మొదటి వచనం ఏం మాట్లాడుతుందంటే, దేవుని ఎరగిన వారి ఆలోచన ప్రకారంగా నువ్వు నడవద్దు, పాపుల మార్గమున నిలువక. పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటి? దేవుణ్ణి నమ్మకపోవడమే పాపం, దేవుని ఆజ్ఞను దాటి వెళ్ళిపోవడమే పాపం, ధిక్కరించడమే పాపం, చేయకపోవడమే పాపం. దేవుడితో సంబంధం లేదు వాళ్ళకి, వాళ్ళ మార్గాలు అంతా ఎంజాయ్ చేయడమే, టైం పాస్ చేయడమే. ఎవరి నెత్తి మీద చేసినా పర్లేదు, డబ్బులు వస్తే చాలు, లాభాలు వస్తే చాలు, అంతా స్వార్థమే. అలాంటి వాళ్ళ మార్గం నువ్వు నడవద్దు. మూడో మాట, అపహాసకులు కూర్చుండే చోట కామెడీ పీసులు చక్కగా నవ్విస్తారు, చక్కగా కవ్విస్తారు, పంచి లేస్తూ ఉంటారు. ఓ చక్కగా నవ్వుకోవచ్చు, టైం పాస్ అవుతూ ఉంటారు, ఆరోగ్యానికి మంచిది కూడా బాగా నవ్వితే. కానీ వాక్యం అంటుంది కూడా, అపహాసకుడు, అపహాసకుడు పక్కోడి మీద సటైర్లు వేసి పైశాచిక ఆనందం. దేవుడికి అది నచ్చదు. మనిషిని ప్రేమించాలి, పొరుగువాడిని ప్రేమించాలి, నిన్ను వలే ప్రేమించాలి. ఎవరి మీద నువ్వు సటైర్ లేయకూడదు, ఎవరిని కూడా నువ్వు గేలి చేయకూడదు. అలాంటి అపహాసకులు కూర్చుండి చూడ నువ్వు కూర్చోకు. మొదటి వచనం ఇలా ఉండొద్దు, రెండవ వచనం ఇలా ఉండు. మొదటి వచనం నిన్ను దుష్టులు కాని, పాపులు కాని, అపహాసకులు కాని నడిపించకూడదు. రెండవ వచనం నిన్ను దేవుని వాక్యం నడిపించాలి. అలా నువ్వు నీ జీవితాన్ని కట్టుకుంటే నీ జీవితం ఎట్లా ఉంటుందంటే, మూడవ వచనం పచ్చడి చెట్టులా ఉంటుంది, పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది, ఆశీర్వాదం నీ చేతి మీద ఉంటుంది, ఆశీర్వాదం నీ కుటుంబం మీద ఉంటుంది, మేలు పొందుతావు. అది ఇక్కడ ఉన్న దీవెన, ఆశీర్వాదం. మొదటి కీర్తనలోనే షరతులతో ఈ వాగ్దానం ఇవ్వబడింది, ఈ దీవెన ఇవ్వబడింది. షరతులు కత్తిరించేస్తే ఎట్లా? షరతులు పట్టించుకోకపోతే ఎట్లా? సంవత్సరం ప్రారంభంలో ఉన్నావు కదా, ఒక చక్కటి తీర్మానం చేసుకో. దేవా ఇదిగో నువ్వు పచ్చడి జీవితంలో నా జీవితాన్ని ఉంచుతానన్నావు, చేసిందల్లా పట్టిందల్లా బంగారం చేస్తానన్నావు, నన్నేమో పాపం మానమన్నావు, నన్నేమో దుష్టుల స్నేహం మానమన్నావు. మానేస్తాను, నువ్వు చెప్పిన ఆ పాపుల్ని, నువ్వు చెప్పిన ఆ దుష్టిని, అపాసను వదిలేస్తాను. నీ వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించమన్నావు, దివారాత్రులు ధ్యానిస్తాను, ఈ సంవత్సరం బైబిల్ కంప్లీట్ చేస్తాను, ఏదో పైపై కాకుండా ధ్యానపూర్వకం కంప్లీట్ చేస్తాను తీర్మానం చేసుకో. అప్పుడు మూడవ వచనం పట్టుకో, తప్పకుండా దాన్ని నెరవేర్పును చూస్తావు, దాన్ని నెరవేర్పును చూస్తావు. 91వ కీర్తన కూడా బాగా నచ్చిన వాక్యం, బాగా నచ్చిన వాక్యం. ఎంత బాగుంటుందో, HMPV వైరస్ కోసం బయట మాట్లాడుతున్నారు కదా, లాక్డౌన్ వచ్చేస్తుందని మాటలు వింటున్నాం కదా. మనందరికి పెద్ద భరోసా ఏంటంటే మనకు 91వ కీర్తన ఉందిగా. 91వ కీర్తనలో ఎలాంటి మాటలు ఉన్నాయంటే అబ్బా భలే ఉంటాయి, రండి చదువుదాం. 91వ కీర్తన ఏమన్నాడు ఆయన, ఏమన్నాడు ఆయన? 3వ వచనం 2వ భాగం, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షిస్తాడు. 4వ వచనం భలే ఉంది, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడు. 6, చీకటిలో సంచరించు తెగులుకైనా మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనా నువ్వు భయపడవు. 7, ఇంకా బాగుంటది, నీ పక్కన 1000 మంది పడినా నీ కుడి పక్కన 10,000 మంది కూలినా అపాయం నీ వద్దకు రానే రాదు. ఎంత బాగుంది, ఎంత బాగుంది మాట. 10, నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. ఎంత బాగున్నాయో, ఎంత బాగున్నాయో ఈ వాగ్దానం. దాని వాస్తవం చెప్పిన కరోనా వచ్చింది మనకి, అదేంటి రాదు అన్నట్టుగా వచ్చింది. మరి రాదని ఆయన చెప్తే ఎట్లా వచ్చింది? మనం దేవుని నమ్ముకున్నాం కదా, విశ్వాసం పాడైపోతుంది. రాదని ఆయన అన్నాడు, రోగాలు వస్తున్నాయి, బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, అన్ని జబ్బులు వస్తున్నాయి. రాదని అన్నాడు, వస్తున్నాయి, ఏం చేద్దాం, ఏం చేద్దాం? వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఆయన చెప్తున్న 91వ కీర్తన ఎవరికి చెప్పాడు, ఎవరి విషయంలో ఈ వాగ్దానాలు, ఎవరికి చెప్పాడు, ఎవరి విషయంలో ఈ వాగ్దానాలు, ఏం చేస్తే ఆయన ఇవన్నీ చేస్తానంటున్నాడు అని అర్థమైతే అది నువ్వు చేయడం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎందుకు నెరవేరదు? ఖచ్చితంగా నెరవేరుతుంది. అవునా? అవును. 91వ కీర్తన మొదటి వచ్చిన చదవని ఏమి రాయబడిందో, మహోన్నతుని చాటున నివసించువాడే. ఎక్కడ నివసించాలట? ఈ మాట నాకు ఎలా తెలుస్తుంది? కొంగుచాటు భర్త, లేకపోతే కొంగుచాటు బిడ్డ. ఏం చేసినా అమ్మకు చెప్పకుండా చేయడు, ఏం చేసినా నాన్నకు చెప్పకుండా చేయడు. ఆ చాటు నుండే పిల్లలు. నువ్వు ఎక్కడ ఉండాలట? ఆయన చాటు నుండు, ఆయన కంటి పెట్టుకోనుండు, ఆయన వదిలిపెట్టుకోకు. ఏమనిపించినా నాన్న నాకు ఇలాగ అనిపిస్తుందని ఆయన చెప్పు, ఆయన ఏం చెప్తున్నాడు శ్రద్ధగా విను. ఆయన చాటు నివసించు. నివసించడం అంటే ఆదివారం ఇల్లు వచ్చాడుమా? కాదు కదా, కాదు కదా. నివసించడం అంటే ఆయన చాటు నుండు, మహోన్నతుని చాటును నివసించువాడే. సర్వశక్తిని నీడను విశ్రమించువాడు, అప్పుడు విశ్రాంతి దొరుకుతుంది. ఆయన అంటిపెట్టుకోనుండు, ఆయన మాట్లాడుతున్నాడు. అవన్నీ అసలు ఆయన మీద ఆధారపడి ఆయన కింద ఆయన చాటున నివసించే వారికి ఈ వాగ్దానాలు అంటారు. ఇంకా కిందకు వస్తే చాలా చక్కటి క్లారిటీ వస్తుంది. 14, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. గనుక అది కండిషన్ అండి. అది కండిషన్. ఇఫ్ కండిషన్స్ ఇవన్నీ. నువ్వు ఇవన్నీ చేస్తే నేను ఇవి చేస్తాను అని మాట్లాడుతున్నాడు. నువ్వు ఇవి చేస్తే నేను ఇవి చేస్తానని మాట్లాడుతున్నాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పిస్తాను. ఎంత బాగుందో, ఎంత బాగుందో. నేనేమంటానంటే అవును, మరి ప్రేమించు, ప్రేమించు, తప్పకుండా ఆయన చేస్తాడు. ఆయన ఎందుకు మాట తప్పుతాడు? ఆయన ఎందుకు మాట తప్పుతాడు? తప్పడు. కానీ మనం ఆయన ప్రేమిస్తున్నావా? మనం ఆయన ప్రేమిస్తున్నావా? పైగా ఆయన ప్రేమించు అన్న మాట దగ్గర బైబిల్ ఏమంటుందంటే, నీ పూర్ణ హృదయంతో ప్రేమించు, నీ పూర్ణ ఆత్మతో ప్రేమించు, నీ పూర్ణ మనసుతో ప్రేమించు, నీ పూర్ణ శక్తితో ప్రేమించు. అర్థం కాలేదా? అర్థమయ్యే భాషలో చెప్తాను. తల్లి కంటే ఎక్కువగా ప్రేమించు, పిల్లల కంటే ఎక్కువగా ప్రేమించు, నీ ప్రాణం కంటే ఎక్కువగా ఆయన్ని ప్రేమించు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను తప్పిస్తాను. ఆయన నీడన ఆయన చాటున విశ్రమించడం అంటే ఇదే అండి. కింద ఉన్న వాక్యాలు అర్థం అదే. ఇంకా ఇంకా కిందకి వెళ్తే ఇలా రాయబడింది, అతడు నా నామాన్ని ఎరిగినవాడు గనుక నేను అతన్ని గనపరుస్తాను. దేవుడు అర్థమయ్యాడా? దేవుడు మనసు అర్థమైందా? దేవుని కార్యాలు అర్థమయ్యాయా? దేవుని చిత్తం అర్థమైందా? దానికి ఉన్న ఏకైక మార్గం బైబిల్ని ధ్యానించడమే. అర్థమయ్యాడు ఆయన? అర్థమయ్యాడు. రుచి చూసి ఎరిగావా? అయితే నీకే వాగ్దానం, నేను అతను గణపరుస్తాను అన్నాడు. నేను గణపరుస్తాను అన్నాడు. 15 కూడా అదే, అతడు నాకు మొరపెట్టగా ప్రార్థనా జీవితం ఉందా? అయితే నేను అతనికి ఉత్తరం ఇస్తాను, శ్రమలో తోడుగా ఉంటాను, విడిపిస్తాను, దీర్ఘాయుచ్యత తృప్తిపరుస్తాను, రక్షణ చూపిస్తాను. 91వ కీర్తన మొదట్లోను 91వ కీర్తన చివరిలోను షరతులు ఉండి మధ్యలో మాట్లాడుతున్నాడు ఆయన. రోగాల నుంచి కాపాడుతాను, వేటగాని ఊరి నుంచి తప్పిస్తాను, ఇవన్నీ ఉన్నాయి. ఈ 91వ కీర్తన అంతా తీసుకోకుండా అక్కడక్కడ కొన్ని నచ్చిన వాక్యాలు తీసుకుంటే ఎట్లా నెరవేరదు? భంగపడతాము, విశ్వాసంలో బలహీన పడతాము, బైబిల్ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది, కాబట్టి ప్రిలరా, వాక్యాన్ని మనం వాట్సాప్లో చదవటం, వాక్యాన్ని క్యాలెండర్లో చదవటం అలవాటు మంచిదే కాదు. వాక్యాన్ని క్రమముగా చదవటం మాత్రమే కాకుండా ధ్యానించటం, బైబిల్ అంతటి మీద అవగాహన తెచ్చుకోవటం. వాడు మధ్యలోకి వచ్చి నువ్వు ఇది చెయ్యి అని వాడు అన్నాడు అనుకో, మనకేమంటది? ఇది దేవుని స్వరం కాదే, దేవుడు శోధించడే, దేవుడు ఇలా చెప్పడే. కానీ దేవుళ్ళలాగే ఉన్నాడు, మరి దేవుళ్ళలాగే కనబడుతున్నాడు, తెల్లగా ఉన్నాడు, వెలుగులాగా ప్రత్యక్షమయ్యాడు. బైబిల్ ఏమంటుంది అంటే మోసం, వాడు వెలుగుదూతలాగా వస్తాడు. వాడే చెప్పాడని ఎట్లా అనుకుంటాం? మోసం కదా. బైబిల్ అంటుందండి వాడు ఎలాంటి వాడు అర్థం కావడానికి, మతీ సువార్త మనం చదవచ్చు. చాలా చక్కటి విషయాలు ఉన్నాయి. 19వ అధ్యాయం మతీ సువార్త 19వ అధ్యాయం చదివితే వాక్యం ఏమంటుందంటే, విత్తువాడిని గురించిన ఉపమాన భావం వినుడి, ఎవడైనా రాజ్యమును గూర్చిన వాక్యం విని. సెల్ కాన్ఫరెన్స్ లో ఉన్న ప్లస్ ఏంటంటే ఈజీగా కనెక్ట్ అయిపోవచ్చు, ఎక్కడున్నా అక్కడి నుంచి కనెక్ట్ అయిపోవచ్చు, 1 సెకండ్లో కనెక్ట్ అయిపోవచ్చు, అంత అడ్వాంటేజ్ ఉంది. ఎక్కడికి వెళ్ళినా మనం సంఘాన్ని వదులుకోవాల్సిన పని లేదు, బాగుంది. కానీ ఇందులో ఉన్న డేంజర్ ఏంటంటే, సెల్ ఫోన్ లో ఉన్న ఫీజిబిలిటీ నిన్ను కూర్చోబెట్టి బైబిల్ ఓపెన్ చేసుకుని నోట్స్ పెట్టుకొని పెన్నతోటి వాక్యాలు రాసుకుంటూ తర్వాత నీ పర్సనల్ ప్రేయర్లో వాక్యంలో ఎలా ఉంది అని ధ్యానం చేసి ప్రార్థన చేసుకుంటే వంట పడతారు. అట్లా కాకుండా ఈవినింగ్ జాగింగ్ చేస్తూ కిచెన్లో రకరకాల కూరలు వండుతూ సగం చెవి ఈ పక్కన సగం చెవి ఆ పక్కన పెట్టి ఏదో అటెండెన్స్ కోసం మాత్రం వచ్చి ఏమాత్రం భయము, భక్తి, శ్రద్ధ, ఆసక్తి లేకుండా మామూలుగానే మనం డేంజర్లో ఉన్నాం. ఇక మనం డేంజర్లో ఉన్నామని చెప్పి కనికరం చూపించి నీ ఇంట్లోకి, నీ వంటగదిలోకి, నీ జర్నీలోకి, నీ పాకెట్లోకి దేవుడు మందిరాన్ని తీసుకొచ్చేసాడు. ఏం చేద్దాం? దేవుని వాక్యం, దేవుని సన్నిధి. నువ్వు ఆ సమయానికి అన్ని ఖాళీ చేసేసుకొని బైబిలే కాదు నోట్స్ పెట్టుకొని, చాలా మంది చేస్తాను తప్ప ఏంటంటే, సార్ నేను సంవత్సర కాలం నుంచి ఎస్ఎఫ్జిఎల్ రెగ్యులర్ గా కలుస్తానంటే నాకు డౌట్ వస్తుంది. ఎస్ఎఫ్జిఎల్ సంవత్సర కాలం నుంచి కలుస్తా ఉంటే ఇట్లా ఉండకూడదే, కానీ అలాగే ఉన్నారు. తేడా ఎక్కడ జరిగిందంటే, నోట్స్ రాస్తున్నారా? లేదండి. అర్థం ఏంటంటే, చదవండి వాక్యం ఏముందో, మతీ సువార్త 19వ అధ్యాయం 19వ వచనంలో, ఎవడైనా వాక్యమును గూర్చిన వాక్యం వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తపడ్డ దాన్ని ఎత్తుకొని పోవును. 39వ వచనం, వాడు వచ్చి ఎత్తుకుపోతాడు, సాతాను వచ్చి ఎత్తుకుపోతాడని చెప్పి మిగతా పారబల్స్ అన్నింటిలో మన దుష్టుడు అని డైరెక్ట్ గా ఉంది. మళ్ళా మీకు మిగతా క్రాస్ రిఫరెన్స్ అవసరం లేదు. 3 సువార్తల్లో కూడా ఈ ఫస్ట్ ప్యాసేజ్ రాయబడింది. నేనేమంటానంటే వినకుండా చేయడానికి ట్రై చేస్తాడు, వినడానికి నువ్వు ట్రై చేస్తా ఉంటే వింటున్నావు అన్న భ్రమలో కూర్చోబెడతాడు, శ్రద్ధ లేకుండా చేస్తాడు, రాసుకోకుండా చేస్తాడు. వాస్తవానికి నేను ఈ ఎస్ఎఫ్జే పరిచర్య ప్రారంభించడానికి ముందు కూడా నేను మిషనరీల దగ్గర ఒక అలవాటు నేర్చుకున్నాను. ఏంటి అలవాటు అంటే రోజు డైరీ రాసుకోవాలి. రోజు డైరీ రాసుకుంటా ఉంటే నీ ఆత్మీయ జీవితం ఎక్కడ బాగుంది ఎక్కడ బాగోలేదు నీకు అర్థమవుతా ఉంటుంది. ఎస్ఎఫ్జే పరిచర్యము ఖాళీ లేని పరిచర్య అయిపోయింది. సార్ చిత్తపాటు ప్రార్థన, వచ్చి ప్రార్థన చేయండి సార్, సాయంత్రం వాక్యం చెప్పాలి, ఉదయం వాక్యం చెప్పాలి, పరుగు పరుగు రకరకాల పనులు చేస్తున్నాగా అని చెప్పి లాస్ట్ ఇయర్ ఇర్రెగ్యులర్ గా నా డైరీ రాశాను. అలా ఈ సంవత్సరం వచ్చిన తర్వాత అందరికి నీతి బోధలు చేస్తున్నాను కదా, గత సంవత్సరం ఏమైనా సరిగ్గా లేరా, సరిగ్గా లేను నేను. ఇంకా ఈ సంవత్సరం ఏం చేశానంటే నా డైరీ నాతో ఉండాలి, నా సెల్ ఫోన్ నాతో ఉంటుంది, నా డైరీ కూడా నాతో ఉంటుంది. నా డైరీలో ఎక్కడ టైం దొరికితే అక్కడ టైం రాసుకుంటాను. ఏదో ఒక టైంలో ఖాళీ చేసుకుని డైరీ పట్టుకొని నేను బాగున్న విషయాలు స్థుతిస్తాను, బాగోలేని విషయాల్లో క్షమాపణ అడుగుతాను, సరి చేసుకుంటాను. ఈ సంవత్సరం డైరీ వదిలిపెట్టకూడదు, నాతో పాటు నా డైరీ ఉండాలి. నేను చెప్పగలను ఈ మాట, మీకు చెప్పే ప్రతి వర్తమానం నేను రాసుకుంటాను, నేను టైప్ చేసుకుంటాను, నేను వాటి కలర్స్ ఇచ్చుకుంటాను, నేను మళ్ళీ వాటి ఎడిట్ చేసుకుంటాను, మార్చుకుంటాను. ఎవరైనా వాక్యం చెప్తా ఉంటే నా బైబిల్తో పాటు నా డైరీ ఉంటుంది, నేను రాసుకుంటాను. దయచేసి మనం వాక్యాన్ని వాడబడుతున్న పదాలు ధ్యానించు వింటాం, విని గ్రహించాం, ఎత్తుకుపోతాడు. ఏంటి ఉపయోగం? కాబట్టి ప్రియులారా, ఆ సాతాను మీ ఇంట్లోకి వస్తే మీ బీరువా వాడికి వద్దు, మీ బైబిలే కావాలి. మీరు ఎలాగా బైబిల్ తీరు కాబట్టి ఆ బైబిల్ కూడా వద్దు. బైబిల్ ఏమైనా లోపల దాచుకుంటే మాత్రం అది మాత్రం కావాలి. పేక మీద కత్తి పెట్టి బంగారం అంతా ఇస్తావా పొడిసేయమంటావు అన్నట్టు కానీ వాడిని దగ్గరకు వచ్చి, బాబు నీ బంగారు నీ దగ్గర పెట్టుకో, అన్నీ దగ్గర పెట్టుకో, నాకు బైబిల్ ఇచ్చేసారు, మర్చిపో, వాక్యాన్ని మర్చిపో, ఏమీ గుర్తు లేవని చెప్పు, చాలా హ్యాపీగా వెళ్ళిపోతాను. అది ఒక్కటే వాడికి కావాలి. కాబట్టి ఏం చేస్తున్నాడు, బైబిల్ చదువుతున్నాము అన్న భ్రమ. వాట్సాప్లో చదివేస్తాం, సెల్ ఫోన్లో చదివేస్తాం, వాగ్దానాల్లో చదివేస్తాం, రోడ్డు మీద రాసిన చదివేస్తాం, క్యాలెండర్లో రాసిన చదివేస్తాం. ఎస్ఎఫ్జే చిల్డ్రన్ స్కూల్ ఉంది, ఈ సంవత్సరం ఏం చేశామంటే అన్ని జిల్లాలో చిల్డ్రన్ స్కూల్స్ వచ్చేయాలి. ఎందుకు వచ్చేయాలంటే నిజంగా రోజు కంఠస్థ వాక్యాలు చెప్పిస్తున్నారండి. నేను నా పిల్లకాయలను అడుగుతాను, కంఠస్థ వాక్యం ఏం చెప్పారు? ఓ చెప్పు, టకటకటక చెప్తారు. ఏమర్థమైంది, దాని భావం ఏంటి తెలీదు. మరి చెప్పావుగా, చెప్పాం. అదేదో సంస్కృతంలో శ్లోకాలు చెప్పినట్టుగాని అది అర్థం కాక, ఏం చెప్తున్నారు అర్థం కాక అట్లా ఉండిపోయాం. బైబిల్ అర్థం కాకపోతే ఎట్లా? నేను అంటాను ఎస్ఎఫ్జే చిల్డ్రన్ స్కూల్లో రోజు కంఠస్థ వాక్యాలు చెప్తేనే వాళ్ళకి సరిగ్గా అర్థం కావట్లా. ఇక ఆదివారం సండే స్కూల్ ఏం పనికి వస్తుంది మనకి? అనుదిన భక్తులు రోజుకు 3 పూట్ల, సంవత్సరానికి 365 ప్రసంగాలు, లేదు 700 ప్రసంగాలు, లేదా 1000 ప్రసంగాలు. 1000 ప్రసంగాలు విన్న తర్వాత ఎట్లా ఉండాలి మనం? కానీ ఎందుకు అలా లేం? విన్నాం, గ్రహించలేదు, ఎత్తుకుపోతాడు. ప్రియులారా, బైబిల్ చదవకుండా, బైబిల్ మన దగ్గరికి రాకుండా వాడు చాలా బలంగా బైబిల్ నాపాడు. దాని కొరకు భక్తులు ప్రాణాలు పెట్టారు. విలియం టెండల్ బైబిల్ స్మగ్లర్. ఎంత బాగుంది, ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది బైబిల్ స్మగ్లర్ ఏంటా? బైబిల్ ఒక స్మగ్లింగ్ కూడా అంతే. తీసుకురాకూడదు, ట్రాన్స్లేట్ చేయకూడదు, జనానికి అందుబాటులో రాకూడదు. మార్టిన్ లూథరన్ కింగ్ వీళ్ళందరూ ఏం చేశారంటే దేవుని వాక్యం మనుషులకు దూరం అయిపోతుంది, ప్రాణాలు ఒడ్డి తీసుకొచ్చారు వాక్యం. తర్వాత చాలా మంది భక్తులు ఏం చేశారంటే బైబిల్ని తక్కువ రేట్లో తీసుకురావడానికి, దీని ప్రింటింగ్కి చాలా ఖర్చు అయితే తక్కువ రేట్లో తీసుకురావడానికి, అన్ని భాషల్లోకి తీసుకురావడానికి, అందరికి అందుబాటులో తీసుకురావడానికి చాలా మంది ట్రై చేశారు. బైబుల్ బాగా అమ్ముడవుతున్నాయట ప్రపంచంలో. అన్ని పుస్తకాల కన్నా ద బెస్ట్ సెల్లింగ్ బుక్ బైబుల్. కానీ కాథలిక్ సిచ్యువేషన్ ఏంటంటే అంతగా అమ్ముడవుతున్నాయి, కొనడానికి ఏం చదవట్లా, చేతిలో పట్టుకోవడానికి. నలుగురికి నాలుగు బైబిళ్ళు ఉంటాయి, చదవరు. మ్యారేజ్ గిఫ్ట్ ఇచ్చేస్తారు, బర్త్డేలు గిఫ్ట్ ఇచ్చేస్తారు, చదవరు. ఉందా అంటే ఉంది, చదివావంటే చదవరు. చదివినా ధ్యానించరు, గ్రహించరు, అర్థం కాదు. సాతాను వాక్యానికి దూరం చేస్తాడు, సాతాను వాక్యాన్ని పిష్టి చేస్తాడు, సాతాను వాక్యాన్ని చూపించి వాక్యం నిజం కాదు, దేవుడు అబద్ధకుడు, దేవుడు చెప్పిన మాట నిజం కాదు, నెరవేరవు అని చెప్పిస్తాడు. ఆ వాగ్దానాల పాటలో మనం ఏమి నమ్మామంటే యెహోషువ 1:3 మీరు అడుగుపెట్టు ప్రతి స్థలం మీకు ఇస్తాను అన్నాడు అని చెప్పి నాకేం చెప్పలేదు. బైబిల్లో చెప్పాడు, యెహోషువకు చెప్పాడు, నాకు ఆ వాక్యం రాయబడింది. ఏమి, యెహోషువ దేవుడు నా దేవుడు కదా, యెహోషువకు ఇస్తే నాకెందుకు ఇవ్వడు, ట్రై చేస్తాం. ఏం చేయాలి, అడుగు పెట్టితే ఇస్తానన్నాడు, మరి అడుగు పెడదాం, అడుగు పెడదాం, అడుగు పెట్టి అడుగుదాం, వెళ్దాం ప్రార్థన చేద్దాం అన్నాడు కదా, వెళ్దాం ప్రార్థన. ఆయన చేయమన్నది మనం చేద్దాం, ఆయన చేస్తాడు లేదో చూద్దాం. ఎంత ఆశ్చర్యమో, ఏ సంవత్సరం వాగ్దానం ఇచ్చినా వాగ్దానంలో దేవుడు చేస్తానన్నాడు, దేవుడు చేస్తానన్నాడు కాదు, దేవుడు చేయడానికి మనల్ని ఈ పనులు చేయమన్నాడు. ఈ సంవత్సరం వాగ్దానం ఏంటి, యెషయా గ్రంథం 44:3 ఎంత అద్భుతమైన వాగ్దానం పట్టుకున్నాము, పట్టుకున్నాం కదా, ఆయనే ఇచ్చాడు. కానీ నెరవేరాలి, నెరవేరాలంటే ఏం చేయాలి, నేను దప్పిగల వాణి మీద నీళ్ళను, ఎండిన భూమి మీద ప్రవాహ జలాలను కుమ్మరిస్తాను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, నీకు పుట్టిన వారిని ఆశీర్వదిస్తాను, నీటి కాలువల వద్ద నాటబడ్డ నిరవంజి చెట్లు గడ్డిలో ఎదిగినట్లుగా వారు ఎదుగుతారు. ఎంత బాగున్నాయి వాగ్దానాలు, ఎదుగుతారు, దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, ప్రవాహ జలాలు కుమ్మరిస్తాను. మరి మనం ఏం చేయాలి, దప్పిగా గలవాణి మీద, నాకు దాహంగా ఉందయ్యా, నా దాహం తీరలేదయ్యా, ఎండిన భూమి నాకు చాలవయ్యా, నాకు ఇంకా కావాలయ్యా, అడుగు కుమ్మరిస్తాను అన్నాడు. మళ్ళా ఈ సంవత్సరం ఇంకో 52 సహవాసాలు మాకు కావాలి దప్పిక, మళ్ళా ఈ సంవత్సరం గృహ దర్శనాలు చేస్తాం, మళ్ళా ఈ సంవత్సరం క్యాలెండర్ పరిచయం చేస్తాం. లాస్ట్ ఇయర్ 25,000 క్యాలెండర్లు అయితే ఈ సంవత్సరం 50,000 క్యాలెండర్లు దప్పిక. ఆయన అంటున్నాడు, దప్పిక ఉంటే నేను కుమ్మరిస్తాను, ఆకలుంటే నేను తృప్తి పరుస్తాను, నోరు తెరిస్తే నేను నింపుతాను, నన్ను అడిగితే నేను నీకు ఇస్తాను. ఎవ్రీ బైబుల్ ప్రామిస్ ఈజ్ ఏ కండిషనల్ ప్రామిస్. మాక్సిమం వాగ్దానాలన్నింటిలో కండిషన్స్ ఉన్నాయి. నన్నేం చేయమంటున్నాడు, నన్నేం చేయమంటున్నాడు, నన్నేం చేయమంటున్నాడు. ఆయన మాట తప్పుడు, ఆయన మాట ఖచ్చితంగా నెరవేరుతుంది, కానీ నేనేం చేయాలి, నేనేం చేయాలి, అది కదా మనం చూడాల్సింది. నీకేం పని లేదు, వాగ్దానం కార్డు తీసుకుని బైబిల్లో పెట్టుకో కూర్చో అంతే. ప్రార్థన చేసిన ప్రతిసారి నువ్వు అన్నావు నెరవేర్చు, నువ్వు అన్నావు నెరవేర్చు అని ఆయన బ్లేమ్ చేయి, ఆయన అడుగుతా ఉండు, ఆయన శోధించు. నువ్వు మాట ఇచ్చో నెరవేర్చు, నువ్వు మాట ఇచ్చో నెరవేర్చు. దయచేసి 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 వాక్యాన్ని వాక్యంగా చదువుదాం, వాక్యాన్ని రాసుకుందాం, వాక్యాన్ని ధ్యానిద్దాం, వాక్యాన్ని కాంటెక్స్చువల్ గా చదువుదాం, సందర్భాలను అర్థం చేసుకుని చదువుదాం. తప్పకుండా తప్పకుండా దేవుడు తన మాట తప్పిపోయేవాడు కాదు. తన మీరు చూడండి, మీకు వస్తున్న ప్రతి వాగ్దానం పాత నిబంధన గ్రంథం నుంచి వస్తుంది. ఎందుకంటే పాత నిబంధన గ్రంథం అంతా ఎర్త్లీగా ఒక భూభాగాన్ని ఇస్తానన్నాడు, కనాను భూభాగాన్ని. దేవుడు నేను దీవించేది కంటికి కనిపించాలి కాబట్టి పిల్లల్ని ఇస్తానన్నాడు, పశువుల్ని ఇస్తానన్నాడు, అన్ని ఇస్తానన్నాడు. నేను చదివించిన 91వ కీర్తన శరీరానికి సంబంధించింది, మొదటి కీర్తన శరీరానికి సంబంధించింది, అవే వస్తాయి. కానీ మనమేది పాత నిబంధన నాయకుడి కింద లేవు, కొత్త నిబంధన రక్తం యేసుక్రీస్తు ప్రభు కిందకు వచ్చాం. యేసుక్రీస్తు ప్రభు బోధించిన 4 సువార్తల్లో గాని, యేసుక్రీస్తు ప్రభు బోధనను క్యారీ ఫార్వర్డ్ చేసి ఆత్మచేత సర్వసత్యాన్ని బోధించిన అపోస్తుల్లో గాని నేను అంటాను, శరీర సంబంధమైన వాగ్దానాలు కనబడవు. మరి ఎలాంటి వాగ్దానాలు ఉంటాయి చూద్దాం. ఎఫ్సీ రాసిన పత్రిక మొదటి అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మూడో వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహించెను. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు కింద క్రైస్తవులని పేరు పెట్టుకున్న మనందరికీ యేసుక్రీస్తు ప్రభువునందు పరలోక విషయాలలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు ఇచ్చేశాడట. ఇది మనకేమైనా అర్థమవ్వాలి. ఇంకా బాగా చెప్పాలంటే మత్తయి సువార్త 6:19 చాలా స్పష్టంగా ప్రభు బోధించాడు, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకోవద్దు. మరి ఎట్లా భూమి మీద ఆస్తులు ఇస్తాడు ఆయన కూర్చుకోవద్దు అన్నవాడు? 20వ వచనంలో పరలోకమందు మీ కొరకు ధనం కూర్చుకోండి. నిజంగా దేవుడు పని చేస్తే దేవుడు మన పని చేస్తాడు. దేవుడికి మనం 10 రూపాయలు ఇస్తే దేవుడు మనకు 1000 రూపాయలు ఇస్తాడు. అలాంటి పాత నిబంధన ఫిలాసఫీ నిజమైతే యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకుని యేసుక్రీస్తు ప్రభును వెంబడించి ఆయన కోసం కాళ్ళు చేతులు కోసేసుకున్న అపోస్తులందరూ ఒక్కొక్క దేశానికి మహారాజులు కావాలి. అపసాక్షులు ఎందుకు అవుతారు? అయిపోయారు. అది కదా మన బైబిల్ చెప్తుంది, కొత్త నిబంధన ఆశీర్వాదాలు పర సంబంధమైనవి, కొత్త నిబంధన ఆశీర్వాదాలు ఆత్మ సంబంధమైనవి. వాడు ఏమైనా మన దగ్గరకు వచ్చి ఇదిగో దేవుడు నీ వ్యాపారాన్ని దీవిస్తాడు, నీకు ఇల్లు కడతాడు, నీకు బాగా సొమ్ములు వస్తాయని చెప్తే నీకు సెన్స్ పనిచేయాలి. ఇది పాత నిబంధన బోధ, శరీర సంబంధమైన బోధ, భూ సంబంధమైన బోధ. ఇది దేవుడి దగ్గర నుంచి వచ్చిన బోధ కాదు, ఇది దేవుడిచ్చిన ఆశీర్వాదం కాదు అని అర్థం కావాలి. కొలసలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఆయన అంటాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడ్డవారైతే, బాబు నువ్వు రక్షించబడితే మారు మనసు పొందితే వేసు క్రీస్తు ప్రభు వాడువైతే పైనున్న వాటినే వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శాన కూర్చుని ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువా ఏమి సంపాదించావయ్యా భూమి మీద అంటే, అబ్బే నయా పైస సంపాదించలేదు. మరి ఏంది నేను నమ్ముకుంటే నాకు వచ్చేది అంటే, సరిగ్గా చూడు, పరలోకంలో తండ్రి పక్కన సింహాసనం మీద కూర్చున్నాను, భూమి మీద పరలోకమందు సర్వాధికారం సంపాదించాను, భూమి మీద సంఘాన్ని కట్టాను. ఆత్మ సంబంధమైన విషయాలు మాట్లాడతాడు ఆయన. నీ ఇల్లు ఎక్కడా? లేదు. నువ్వు సంపాదించిన ఆస్తులు ఎక్కడా? ఉండవు. యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటే వస్తాయా పోతాయా అంటే పోతాయి, పోకపోతే వదిలేసుకోవాలి. ఏమీ కాదా? నేను ఒక మాట డైరెక్ట్ గా మీకు బాగా అర్థం కావడానికి, ఈ సత్యం ఎంత స్పష్టంగా బైబిల్లో ఉందో అర్థం కావడానికి ఏమంటానంటే, ఎంటైర్ న్యూ టెస్టమెంట్ లో ఫ్రమ్ ద మాథ్యూ టు రెవల్యూషన్ సింగిల్ వర్స్ ఒక్క వచనం కూడా నీకు సొమ్ములు ఇస్తాడు, ఆస్తులు ఇస్తాడు, డబ్బులు ఇస్తాడు అని లేవు. ఒక్క వచనం లేదు. అలాగ ఉన్నట్టుగా కనిపించిన దాని అర్థం అది కాదు. మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడు అయ్యాడు. అదిగో ఉంది కదా ధనవంతులు చేయడానికి. ఆహా, నిజమేనా? మరి పేతురు ఎంత ధనం సంపాదించాడు? పౌలు ఎంత ధనం సంపాదించాడు? ఆది సంఘం ఎంత ధనం సంపాది? ఏముండవు. నీకు ధనం అంటే బాగా ఇష్టం కాదు, ఆ ఒక్క మాట అలా కనబడింది. మిగతా వచనాలందరికి వస్తే కోల్పో, వదిలేసుకో, కోల్పో, వదిలేసుకో, అమ్మేసుకో. అదే కదా బైబుల్ చెప్పే బోధ, కొత్త నిబంధన బోధ, నూతన నిబంధన కింద ఇవ్వబడ్డ వాగ్దానాలు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అన్నాడు 1:3. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో ఎలాంటి ఆశీర్వాదాలు, ఎలాంటి వాగ్దానాలు ఉన్నాయి? యాకోబు పత్రిక 2:6 5వ అధ్యాయం 5వ వచనం, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని ధనవంతులు అని లేదండి, అక్కడ దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా. విశ్వాసాన్ని బట్టి ధనవంతులు, భాగ్యవంతులను ఉంది, మన డబ్బులు కాదు అవి. విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించిన వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యానికి వారసులుగా ఉండటకు దేవుడు ఏర్పరచుకోలేదా? భూమి మీద ఏ రాజ్యం ఇస్తానలేదు, కానీ చిన్న మంద భయపడుకు, దేవునికి రాజ్యం ఇస్తాడు. ఇదిగో పరలోక రాజ్యం సమీపించింది. మారు మనసు, రాజ్యం అంటే మళ్ళీ ఈ రాజ్యాలు అనుకున్నారు, భాగ్యం అంటే ఈ భోగ భాగ్యాలు అనుకున్నారు. కావు, పదాలు అలాగున్నాయి కానీ అర్థం అది కాదు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాద. దయచేసి బైబిల్ చదువుదాం. బైబిల్ని వచ్చి క్యాలెండర్ మీద, వాట్సాప్ల మీద ఆధారపడద్దు. ఎస్ఎఫ్జే క్యాలెండర్లు అందుకే వాక్యాలు పెట్టలేదు. జీవితాలను పెట్టాము, హతసాక్షుల జీవితాలను పెట్టాము, దేవుణ్ణి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన జీవితాలను పెట్టాము. ప్రతిరోజు నేను కూడా అలాగుండాలి, ప్రతిరోజు నేను కూడా దేవుణ్ణి అలా ప్రేమించాలి, నేను కూడా పరలోకాన్ని అలా ప్రేమించాలి, నేను కూడా ఆయన కొరకు అలా నిలబడాలన్న ఒక ప్రేరణ కలిగించడానికి మాత్రమే చేశాము. మాట తప్పే దేవుడు కాదు. ఎస్ఎఫ్జేకి ఇచ్చిన వాగ్దానం ప్రతిదీ నెరవేర్చాడు. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు అని ప్రార్థన చేసిన 61:2 నుంచి, కీర్తన గ్రంథం 61:2 నుంచి. ఎక్కలేనంత ఎత్తైన కొండ 52 సహవాసాలు 52 వారాల్లో అసాధ్యం. 5 సంవత్సరాల గ్రాఫ్ తీస్తే మొదటి సంవత్సరంలో 10 సహవాసాలు గట్టో, 2వ సంవత్సరంలో 38 సహవాసాలు గట్టో, 3వ సంవత్సరంలో 14 సహవాసాలు గట్టో, 4వ సంవత్సరంలో 42 సహవాసాలు గట్టాం. 50 మీట్ అయింది లేదు. 5వ సంవత్సరంలో మాకు 50 దాటాలి, 52 కావాలి. 52 దాటించి 62 తీసుకొచ్చాడు. వాగ్దానాలు ఆత్మ సంబంధమైనవి, వాగ్దానాలు స్వార్థం తరగట్లేదు. ఆయన రాజ్యం కట్టబడాలి, ఆత్మను రక్షించబడాలి, అనుదిన భక్తులోకి జనం రావాలి, అనుదిన భక్తులు రాకడ ఒకరు సిద్ధపడాలని అడుగుతున్నాం. అది ఆయన ఇష్టం కాబట్టి ఆయన చిత్తానుసారమైన ప్రతి ప్రార్థనకు సమాధానం ఇస్తాడు కాబట్టి ఇస్తున్నాడు. అలాగే ఇస్తున్నాడు. ఈ ఒక్క మాట చదివించి నేను ముగిస్తా. మత్తయి సువార్త 6:33 2వ భాగం, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అని రాయబడింది. అప్పుడు అవన్నీ మీకు అన్ని అంటే అన్ని. ఎంత మిస్ఇంటర్ప్రిటేషన్. పై వచనాలు ఏమన్నాడు? ఏమి తిందుము అని మీ దేహం కొరకు, ఏమి ధరించుకుందుము అని మీ దేహం కొరకు, ప్రాణం కొరకు, తిండి కోసం, బట్ట కోసం ఆలోచించుకో. అది కదా పైన మాట్లాడింది. అదే అర్థం చేసుకోవాలి. అక్కడ కింద ఏమన్నాడు? రేపటి దిన దాని సంగతులు విచారిస్తుంది, రేపటి కొరకు చింతించొద్దు అన్నాడు. అన్ని అన్నాడు కాబట్టి ఇదిగో నువ్వు అనుకుంటున్నావు కదా, అది కూడా. ఓ ఎంత ఘోరము. పైన కింద మనం చూడకపోతే నిజంగా అంటే మీరు నమ్మడంలో ఏమైపోద్ది అంటే నాకే నా సొమ్మేం పోదు, కానీ మీ విశ్వాసం పోతుంది, సన్నగిల్లిపోతారు, బలహీన పడిపోతారు, భయం చదవాలనిపించదు. ఎందుకంటే అక్కడ ఉన్నది ఒకటి, నువ్వు అర్థం చేసుకున్నది ఒకటి. వాస్తవానికి అక్కడ రాయబడి ఇంకొక మాట ఏంటి, 6:33 మొదటి మాట కాబట్టి, అది కండిషన్. మీరు ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతుకుడి, సెమీకోలన్, నువ్వు చేయాల్సింది ఇది, ఆయన రాజ్యాన్ని వెతుకు, నీతిని వెతుకు, మొదటిగా వెతుకు. అప్పుడు అవన్నీ తర్వాత నువ్వన్నీ చేస్తా ఉంటే నీకు కావలసిన తిండి పట్ట ఆయన చూసుకుంటాడు. ఎక్కువ ఇస్తే పాడైపోతాం, ఎక్కువ ఇచ్చి ఎందుకు పాడు చేస్తాడు ఆయన? దయచేసి వాక్యాన్ని బైబిల్లో నుంచి చదువుదాం, వాక్యాన్ని కాంటెక్స్ట్ లో నుంచి చదువుదాం, సందర్భంలో నుంచి చదువుదాం. ఒక ఆయన ఇలాగన్నాడు, ఏ టెక్స్ట్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఈజ్ ఏ ప్రిటెక్స్ట్ ఫర్ ఆల్ ద కర్డ్స్. వాక్యం సందర్భంలో నుంచి పక్కన పెట్టి ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటే అక్కడే విభిన్న బోధలు, క్రైస్తవ విభిన్న బోధలు, తప్పుడు బోధలు పుట్టుకొస్తాయి. వాక్యాన్ని చదువుతాం, వాక్యాన్ని ప్రేమిద్దాం. వాక్యంలో ఉన్న వాగ్దానాలు పాత నిబంధన వస్తు సంబంధమైన, భూ సంబంధమైన ఆశీర్వాదాలు, మించిన ఆశీర్వాదాలు, శాశ్వతమైన పర సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. వాటిని సంపాదించుకుందాం. ప్రభు ఈ మాటలు మన వెనుకల్లో ఫలింపు చేయను గాక. ఆమేన్.